दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय శ్రీకృష్ణాయ వయం నుమః. చూశారు కదా ఎంత వేగంగా వెళ్ళిపోతుందో కాలం. యుగాలు యుగాలు గడిచిపోతున్నాయి. ఉన్నంతలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపాసన అని పేరు. పూర్వం ఒకప్పుడు భోజ మహారాజు గారు రామేశ్వర యాత్రకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాకే ఆయన చెంపూ రామాయణము అని సంస్కృతంలో ఒక రామాయణం రాశాడు. బోధుడు రాసిన రామాయణానికి చెంపూ రామాయణం అని పేరు. చెంపు అంటే ఏదో కొంప మిలిగిపోయి అర్థమేం కాదు. పద్యము గద్యము రెండూ ఉంటే దానికి చెంపువు అని పేరు. ఒక సాధారణంగా కొంతమంది పద్యాలే రాస్తారు, కొంతమంది వచనమే రాస్తారు. ఈయన అలా కాకుండా ఇటు పద్యం గద్యం రెండూ రాయటం వల్ల ఆ రామాయణానికి చెంపూ రామాయణం అనే పేరు వచ్చింది. ఈ రామాయణం రామేశ్వరంలో రాశాడు ఆయన. అక్కడికి వెళ్ళి దాదాపు ఒక నెలలాళ్ల పాటు రామేశ్వర లింగాన్ని అభిషేకం చేశాడు. ఆ సమయంలో మధ్యాహ్నం పూట రోజు భోజనానంతరం విలువిద్యా ప్రదర్శన కూడా చేసేవాడు బోధుడు. పూర్వం మహారాజులు యాత్రకు వెడితే యాత్రలో అన్ని కళలు ఉండేవి, ధనుర్విద్యను కూడా ప్రదర్శించేవారు. బోధుడు గొప్ప విలుకాడు. ఆయన బాణం వేస్తే ఎక్కడికి వెళ్ళిందో వెతికి పట్టుకోవడానికి గుర్రాల మీద వేగంగా వెళ్ళేటటువంటి రౌతులు కూడా కష్టపడేవారట. ఒక్కొక్కసారి 3 మైళ్ళు 4 మైళ్ళు ఇలా బాణం వేయడంతో రివ్వును వెళ్ళిపోయేది. అయితే ఒక సుఖం ఉంది అక్కడ. అది సముద్ర తీరం కనుక ఒకే సరాసరి రుజు మార్గమే కనుక వంకర టెంకర్లు చెట్లు అడ్డుండలు లేవు కనుక ఈయన బాణం వేయగానే ఆ బాణం వెంటే గుర్ర ప్రవృత్తులు పరిగెత్తుకుంటూ వెళ్ళి బాణం తిరిగి తీసుకొచ్చి బోధుడికి ఇచ్చేవారు. 3 రోజుల పాటు బోధుడు అక్కడ విలువిద్యా ప్రదర్శన చేశాడు. ఈ రౌతులు ఈయన బాణం వేయగానే గుర్రం మీద వేగంగా వెళ్ళడం, ఆ బాణం పడిన చోటికి వెళ్ళి 3 మైళ్ళ దూరంలో పడిందండి లేక 4 మైళ్ళ దూరంలో పడిందండి అని ఆ బాణం పడిన చోటున ఒక గుర్తు పెట్టి అక్కడి నుంచి మళ్ళీ బాణం పట్టుకొచ్చి రాజుగారికి ఇచ్చేవారు. అప్పుడు అక్కడికి ఒక హంస వచ్చి పకపకా నవ్వింది. వీళ్ళు ఒక బాణం వేస్తే ఈ బాణం తేవడానికి 2-3 గంటలు తీసుకుంటున్నారు ఇంతోటి దూరానికి అన్నది. అంటే బోధుడు తెల్లబోయి ఎవరైనా గుర్రపురవుతులు ఇంతకంటే వేగంగా ఏం పెడతారు అంటే నువ్వు బాణం వేసిన అరసెకంలో నీ బాణాన్ని నేను పట్టుకొచ్చి నీకు అప్పగించగలను అంది హంస. అంత వేగంగా పెడతావా అన్నాడు బోధుడు. అవునండి అంది. వెంటనే బోధుడు చెవిదాకా ఎక్కుపెట్టి బాణాన్ని విడిచిపెట్టాడు. ఈ బాణం మహావేగంగా 5 మైళ్ళు దూరానికి పోయింది. ఆ బాణం వెళ్లేలోపు ఈ హంస అక్కడికి ఎప్పుడు వెళ్ళిందో తెలియదు. ఆయన బాణం వేసిన 2 క్షణాల లోపు ఆ బాణాన్ని మళ్ళీ ముక్కుతో కరిచి పట్టుకొచ్చి బోధుడి దగ్గర పెట్టింది. బోధుడు 3 సార్లు బాణం వేసిన 3 సార్లు ఆ హంస అసలు ఎప్పుడు వెడుతోందో తెలియటం లేదు, ఎప్పుడు పట్టుకొస్తుందో తెలియటం లేదు, ఆ బాణం పట్టుకొచ్చేస్తోంది. అప్పుడు బోధుడు తెల్లబోయి ఇంత వేగంగా వెళ్ళే పక్షులు ఈ భూమండలంలో అరుదుగా ఉంటాయి, ఏ గరుత్మంతుడో వైకుంఠంలో ఉన్నవాడు తప్ప భూమి మీద ఉన్న పక్షులు వెళ్ళలేవు, ఓ పక్షి నీ వేగానికి మెచ్చుకున్నాను, నీ అంత వేగంగా వెళ్ళే పక్షులు ఈ సృష్టిలో ఉన్నాయా అని అడిగాడు. పక్షులు లేవు కానీ నాకంటే వేగంగా వెళ్ళే ఒక వస్తువు ఉంది అంది హంస. ఎవరు అన్నాడు బోధుడు. అదే కాలం. కళ్ళు మూసి తెరిచేలోకి మారిపోతుంది. వేగములో కాలాన్ని మించింది మరొకటి లేదు. ఆ కాలప్రభావంతో పుట్టిన చిన్న పిల్లవాడిగా ఉన్నవాడివి యువకుడివి అయ్యావు, ఈ యువకుడివి ముసలివాడివి అయిపోయి మంచం మీద పడతావు, రేపు పొద్దున శరీరం విడిచిపెడతావు. ఇలా యుగాలు గడిచిపోతున్నాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంది హంస. ఇది బోధుడు స్వయంగా చెంపు రామాయణంలో పీఠికలో రాసుకున్న మాట. అందుకని కాలమును సద్వినియోగం చేసుకున్న మహానుభావుడు మాత్రమే జ్ఞాని అని పిలువబడతాడు. అది ఒక్క యోగేశ్వరుడైన కృష్ణుడి వల్ల అవుతుంది. కృష్ణుడు కాలస్వరూపుడు గనక కృష్ణుడికి కాలానికి తేడా లేదు. భగవద్గీతలో కాలోహిలోక క్షయకృత్ ప్రవృద్ధః, నేనే కాలుణ్ణి, కాలమంటే నేనే, ఈ శ్లోకాలను సృష్టిస్తున్నాను, పెంచుతున్నాను, నాశనం చేస్తున్నాను. నేనెప్పుడు యోగాభ్యాసంతోటో జ్ఞానాభ్యాసంతోటో వైరాగ్యంతోటో భక్తి మార్గంతోటో ఒక్క క్షణం వ్యర్థం కాకుండా గడుపుతాను. నేను లోకానికి కూడా ఇదే సందేశం ఇస్తున్నాను, ఒక క్షణము కూడా వ్యర్థం చెయ్యొద్దు అన్నాడు ఆయన. అప్పటి నుంచి శ్రీకృష్ణుణ్ణి జగద్గురువు అన్నారు. అందుకే కృష్ణం వందే జగద్గురు అంటున్నాం. గురువు ఎందుకయ్యాడు అంటే ముందు ఆయన గురువుని సేవించాడు కాబట్టి. అసలు కృష్ణుడి లాంటి అపూర్వమైన భక్తి కలిగిన శిష్యుడు ఉండడు, అంతటి గొప్ప జగద్గురువు ఉండడు. శ్రీకృష్ణుడికి 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసి ఆయన్ని గురుకులానికి పంపాడు వసుదేవుడు. శ్రీకృష్ణుడి చరిత్ర చాలా అపూర్వమైనది. భాగవతం జీవితంలో ఒక్కసారైనా సంపూర్ణంగా వినాలి. 8 ఏళ్ళు నిండి నిండగానే మథురా నగరానికి వచ్చాడు బృందావనం నుంచి కృష్ణుడు. కంసుణ్ణి సంహరించాడు, వసుదేవుణ్ణి దేవకిని చెరసాల నుంచి విముక్తుల్ని చేశాడు. అప్పుడు వాళ్ళు గర్గుడనేటటువంటి పురోహితుణ్ణి పిలిచి వాళ్ళ కుల పురోహితుణ్ణి ఉపనయనం చేయించారు. అది అవ్వగానే అప్పుడు కాశీ వెళ్ళాడు ఆయన. పూర్వం సాందీపని అని పేరు కలిగిన ఒక గొప్ప గురువుగారు ఉండేవారు. ఆయన ఉజ్జయినివాడు, అంటే మధ్యప్రదేశ్లో ఇప్పటికి కూడా ఉజ్జయిని జ్యోతిర్లింగం చాలా గొప్పది, దానికి అవంతీపురం అని కూడా పేరు. అక్కడి నుంచి ఉదర పోషణ కోసం కాశీ వెళ్ళి గంగా తీరంలో అపూర్వమైన ఒక గురుకులం స్థాపించాడు. ఆ గురుకులంలో 10,000 మంది శిష్యులకి భోజనం పెట్టి ఉచితంగా పైగా పాఠం చెప్పేవాడు ఆయన. ఎవరైనా తమంత తాము ఇస్తే తప్ప ఎవరి దగ్గర ఏమి పుచ్చుకునేవాడు కాదు. పూర్వం మహాత్ములైన గురువులు ఎవరిని ఇది ఇమ్మని అడిగేవారు కాదు. అసలు ఇది ఇమ్మని యాచన చేస్తే అది మహాపాపం, వాడికి యాచకుడు అని పేరు. ఎవరైనా ప్రేమతో ఇస్తే వద్దని తిరస్కరిస్తే వాడికి అహంకారి అని పేరు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా ఇమ్మని అడగరు, ప్రేమతో ఇస్తే కాదు అనరు. అంటే కాదనకూడదు, కాదంటే అహంకారం, ఇమ్మని అడిగితే యాచన. ఈ రెంటికి అతీతంగా ఉన్నవాళ్ళు మహాత్ములు. అటువంటి మహాత్ముడు సాందీపని. అక్కడ గురుకులాన్ని చాలా కాలం నిర్వహించాడు. ఆయన దగ్గర హేమహేమీలు చదువుకున్నారు. అందులో ఒకడే కుచేలుడంటే. ఆ కాలంలో శ్రీకృష్ణుడు బలరాముడు ఆయన దగ్గరికి చదువుకోవడానికి కాశీ వెళ్ళారు. చాలామందికి తెలియక అవంతిలో చదువుకున్నాడు కృష్ణుడు అని అక్కడ బోర్డు పెడుతున్నారు. ఈసారి భాగవతం చదవండి, కాశ్యాం అవంతీపుర నివాసినః అని. అవంతీపురవాసి ప్రస్తుతం కాశీలో గురుకులం స్థాపించినటువంటి సాందీపని దగ్గర చదువుకున్నాడని వ్యాసుడు సంస్కృతంలో శ్లోక రూపంలో రాస్తే పోతన గారు తెలుగులు ఏమని రాశారు అనువాదంలో, కాశీపురంబు చేరి తత్తీరంబున అవంతీపుర నివాసియగు సాందీపని యొద్ద విద్యాభ్యాసంబు గావించి, అంటే కాశీ వెళ్ళి అవంతీపురవాసి అయిన ఆయన దగ్గర చదువుకున్నారు అని. ఇప్పుడు కొంతమంది పుట్టడం ఒక ఊళ్ళో పుట్టినా ఆ పుట్టిన ఊళ్ళో కాకుండా వేరే ఊళ్ళో స్థిరపడటం సహజంగా లక్షణం. బలభద్రపురంలో పుట్టిన ఆయన అనపర్తిలో ఉండడంలా, ఎక్కడో రామేశ్వరంలో పుట్టిన ఆయన ఏలూరులో ఉండడం లేదు. కాబట్టి ఉన్న ఊళ్ళో ఎలా ఉన్నా పెరగడం వృత్తి ఇటువంటివి ఇంకో ఊళ్ళో సాగించడం మొదటి నుంచి ఒక విధానం. అందువల్ల కాశీయే వెళ్ళాడు కృష్ణుడు బలరాముడు కూడా. అక్కడికి సాందీపనికి వెళ్ళి నమస్కారం చేశారు. ఎంత వినయంగా నమస్కారం చేశారండి. ఆ ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేసి గురువుగారికి దండం పెడితే ఆ వినయానికి భక్తికి ఆశ్చర్యపోయి గురువుగారు, నాయనలారా మీ రూపం చూస్తే ముచ్చటగా ఉంది, మీ భక్తి శ్రద్ధ ఇంకా ఆశ్చర్యంగా ఉన్నాయి, ఇంతవరకు నా దగ్గరకు వచ్చిన ఏ శిష్యుడి దగ్గర ఇంత వినయం చూడలేదు, మీకు వెంటనే గురుకులంలో ప్రవేశం ఇచ్చాను అన్నాడు. ఇక్కడే ఉంది ఒక కిటుకు. ఈ సాందీపనికి ఒక నియమం ఉండేది, ఎవరైనా నాకు విద్య నేర్పండి అని వస్తే వెంటనే వాళ్ళకి పాఠం చెప్పేవాడు కాదు ఆయన. నా గురుకులంలో 1 సంవత్సర కాలం మీ ఇష్టం వచ్చినట్టుగా తింటూ తిరుగుతూ స్వేచ్ఛగా గడపండి అనేవాడు ఆయన. ఒక ఏడాది పాటు వీళ్ళు స్వేచ్ఛగా తిరిగేవారు. ఈ ఏడాది వాళ్ళ మీద ఏ నియంత్రణ ఉండదు. వాళ్ళకి తోస్తే తినడం, అటు ఇటు గురుకులంలో ఆడుకోవడం, పడుకోవడం, ఏ పని కావాలంటే ఆ పని చేయటం. సంవత్సరం లోపు వాళ్ళు అలా తిరుగుతూ ఉండగా ఈ గురువుగారు, గురువుగారి భార్య ఈ పిల్లల్ని బాగా పరిశోధించేవారు. ఒక్కొక్కడికి చిత్రకళ అంటే ఇష్టం, అందుకని బొమ్మల దగ్గరికే వెళ్ళి ఉండిపోతారు. ఏమండో ఈ కుర్రాడు ఎప్పుడు చూసినా బొమ్మల దగ్గరే ఉంటున్నాడు, వీడికి చిత్రకళలో ప్రవేశం కల్పించండి అని చెప్పేదన్నమాట భార్య. అప్పుడు వాడిని చిత్రకారుణ్ణి చేసేవాడు గురువుగారు. ఒక్కొక్కడికి కుస్తీ పట్లు అంటే ఇష్టం, అందుకని బస్కీలు తీసేవాడి దగ్గరికి పోతాడు. ఏమండోయ్ వీడికి ఎప్పుడు బస్కీలంటే ఇష్టం, వీడిని కుస్తీ పట్లలో పెట్టండి అనేది ఆవిడ. ఒక్కొక్కడికి తిండి అంటే ఇష్టం, రోజు అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు వంకాయ కూరలోనండి కాస్త మసాలా పెడితే బాగుంటుందండి, కారం పెడితే బాగుంటుంది అనేవాడు. వీడికి వంట శాస్త్రం, పాకశాస్త్రం నేర్పండి అనేది ఆవిడ. ఒక్కొక్కడికి ఏ పని ఉండదు, తినడమే ఇష్టం అనమాట. పొద్దున్నది సాయంకాలం దాకా అమ్మగారు రెండు బూరెలు, నాలుగు గారెలు. వీడికి తిండి తప్ప ఏమి చేత కదండి, కాబట్టి వీడికి బతకడానికి ఇంకేదైనా నేర్పండి అనేది పాప ఆవిడ. ఇలా వారి వారి ఆసక్తిని కనిపెట్టి ఏడాదిలోపు వారు ఏ రంగంలో రాణిస్తే ఆ రంగంలో వాళ్ళకి బాగా శిక్షణ ఇచ్చేవారు గురువులు. అందువల్లే ఆ కాలంలో వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. అది కారణం. ఎప్పటికి మళ్ళీ రాగానే ఎవరినైనా తీసుకెళ్ళి ఒకటే మిగిలింది, ఎంటెక్కు బీటెక్కు, వీడు ఎందుకు మెరుగు రాకుండా టక్కు టిక్కు అయిపోతున్నాడు. ఈ చదువు అంటే ఇంజనీరింగేనా, దేశం అంటే అమెరికా అయినా, ఎన్ని రకాలైన విశేషాలు ఉన్నాయి ఈ సృష్టిలో, ఎన్ని కళలు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో మనం సక్రమంగా శిక్షణ ఇస్తే ప్రతి వ్యక్తి జీవితంలో పైకొస్తాడు. యోగా శాస్త్రం నేర్పేది అదే, మనిషికి ఒత్తిడి లేకుండా చేసి వాడు ఏ రంగాన్నైనా ఎంచుకొనివ్వండి, అందులో వాడిని మించిన వాడిని లేకుండా చెయ్యాలంటే దానికి ఒక్క యోగ ప్రక్రియ మాత్రమే పనికొస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, శివుణ్ణి యోగేశ్వరుడు అంటాం, ఇటు కృష్ణుణ్ణి యోగేశ్వరుడు అంటాం. వాళ్ళు ఏం చేశారు, ఈ పిచ్చాళ్ళని తీసుకెళ్ళి చిన్నప్పటి నుంచి స్కూల్లో బారేస్తే అలా కూర్చుని పొద్దున్నుంచి సాయంకాలం దాకా వ్యాయామం లేకుండా ఇరుకు గదుల్లో, చీకటి గదుల్లో గురువుగారులు ఎదురుకుండా చాక్ పీసులతో నేర్పే దరిద్రపు చదువు నేర్చుకుంటూ భ్రష్టులు అయిపోకుండా వీళ్ళని మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేవారు ఆ రోజుల్లో. అందుకే నేను మన వాళ్ళు వచ్చి మిమ్మల్ని యోగాభ్యాసం నేర్పుతున్నామండి, అందువల్ల దానికి సంబంధించిన తరగతులను ఒకసారి మీరు చూడాలి, ప్రవచనం చేయాలనగానే అమ్మయ్య మళ్ళీ యోగ ప్రక్రియని వ్యాపింప చేస్తున్నారని మారు మాట్లాడకుండా ఎన్ని హడావిళ్ళు పెళ్లి హడావుళ్ళలో ఉన్నారు రావడానికి మూల కారణం ఆ శబ్దం ముందు ఆకర్షించింది. యోగ శబ్దం అంత గొప్పది. అసలు తెల్లారులేస్తే ప్రతివాడు తెలుసో తెలియకో వాడి యోగం మంచిదండి లేక వాడి యోగం చెడ్డదండి అంటున్నాం కదా. కాబట్టి యోగ శబ్దం వాడకుండా జీవితం వెళ్ళదు. కాబట్టి మళ్ళీ ప్రాతకాలపు నాటి గురుకులాల వ్యవస్థ వస్తే పిల్లల్లో ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యంతో పిల్లలు కృంగి కృశించి నశించిపోకుండా ఉంటారు. మళ్ళీ ఆరోగ్యంగా, పవిత్రంగా, ఒత్తిడి లేకుండా, ఆత్మహత్యలు లేకుండా జీవితాన్ని సుఖమయం చేస్తూ బ్రతుకుతారు. అందువల్ల ఆ రోజుల్లో గురువుల యొక్క లక్షణం ఏంటనమాట, సంవత్సరం పాటు పరిశోధించి ఆ తర్వాత వాడిని విద్యలో ప్రవేశపెట్టి అక్కడ కూడా 64 విద్యలు నేర్పుతారు. ఏదో ఒక విద్యలో మాత్రం వాడిని సంపూర్ణంగా నిష్ణాతుణ్ణి చేస్తారు. వాడికి ఎప్పుడూ ఒత్తిడి లేకుండా చేస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు వచ్చి నమస్కారం చేయగానే గురువుగారు ఏమన్నారో తెలిసినా, నాయనలారా మిగతా వాళ్ళకి వల్లే మీకు సంవత్సర కాలం పరీక్ష లేదు, మీరు డైరెక్ట్గా ఏ విద్య కావాలంటే ఆ విద్య నేర్చుకోండి అన్నాడు ఆయన. అంటే వాళ్ళని చూడగానే గురువుగారికి అర్థమయ్యింది, వీళ్ళు మహాత్ములు, వీరు ఏ విద్యలో అడుగు పెడితే ఆ విద్యను నేర్చుకోగలరు సంపూర్ణంగా. శిష్యులను చూడగానే వీరి గొప్పతనం ఇటువంటిదని గురువుకి తెలుస్తుంది. గురువు గొప్పతనం జ్ఞానం కలిగిన శిష్యుడికి తెలుస్తుంది. అజ్ఞానంతో తాత్కాలికంగా ప్రయోజనం కోసం గురువుని ఆశ్రయించి రేపు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి చివరికి ఏ గురువుని నమ్మక భ్రష్టులైపోయేవారు కాదు ఆ రోజుల్లో. అందువల్లే బలరామకృష్ణులకి మీకు కావలసిన విద్య నేర్పుతానగానే మీరు గురువుగారు ఏం చెబితే అదే నేర్చుకుంటామండి అన్నారు వాళ్ళు. అప్పుడు జరిగిందో తమాషా, 64 విద్యలు ఉన్నాయి మనకి సృష్టిలో, చతుషష్టి విద్యలు అంటారు. సంగీతం, సాహిత్యం, వ్యాయామం, ధనుర్వేదం, చోరకళ, ఇలాంటి మొత్తం 64 కళలు 64 రోజులు రోజు గురువుగారు ఒక్కొక్క విద్య చెబుతూ ఉంటే ఆ విద్యను వెళ్ళి అప్పగించేశారట పిల్లలు. అద్భుతంగా రాశారు పోతన గారు, 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశా. 64 విద్యలు 64 రోజులలో రోజుకొక్కొక్క విద్య చొప్పున గురువుగారు చెబుతూ ఉంటే నోటితో మళ్ళీ చెప్పండని కూడా అనకుండా చెప్పింది చెప్పినట్టుగా అప్పగించి సంపూర్ణముగా విద్యని 64 రోజుల్లో నేర్చుకున్నారు. అంతటి నెరవోధులు అంటే సంపూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళు. గురువుగారు ఆశ్చర్యపోయి, నాయనలారా 25 ఏళ్ళు నేను గురుకులంలో అహోరాత్రులు కష్టపడి శ్రమించి సేవ చేసి నేర్చుకున్న విద్యలు, 25 ఏళ్ళు నేర్చుకున్న విద్యలు మీరు కేవలం 64 రోజులలో నేర్చుకున్నారు. ఇంతటి ప్రతిభావంతుల్ని, ధారణ కలిగిన వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు, మీరు నా జీవితాన్ని ధన్యం చేశారు అన్నాడు ఆయన. అప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు ఏమన్నారో తెలుసా, ఇది మా ప్రతిభ కాదండి, గురుకటాక్షం అండి, గురువుగారు మీరు అభిమానంతో నేర్పారు కనుక మీ దయ వల్ల నేర్చుకున్నామండి అన్నారట. అంతేకాని మేము గొప్పవాళ్ళం అండి అనలేదు. ఎప్పుడు శిష్యులు అలాగే అంటారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఇది గురుకృప అంటారు. అందుకే ఋగ్వేదంలో గురుకృపాహి కేవలం అని దశమ మండలంలో ఒక మంత్రం ఉన్నది. ఎంత గొప్పవాడైనా ఇది నాకు గురుకృప వల్లే వచ్చింది అనుకోవాలి, ఇది నా ఘనకార్యం అనుకోకూడదు. అనుకుంటే క్రమంగా పతనం మొదలవుతుందన్నమాట. ఇప్పుడు గురువుగారు చాలా సంతోషపడి చూశారా, కుచేలుడు మీకంటే 5 ఏళ్ళు ముందు వచ్చాడు, ఇప్పటికింకా సగం విద్యలు గుర్తవ్వలేదు. కుచేలుడికి 20 ఏళ్ళు పట్టింది ఈ విద్యలు నేర్చుకోవడానికి, కానీ వాళ్ళు 64 రోజుల్లోనే నేర్చుకున్నారు. కాబట్టి నాకు చాలా ఆనందం కలిగింది, ఇక మీరు వెళ్ళి రండి అన్నాడు. అప్పుడు బలరామకృష్ణులు గురువుగారికి నమస్కరించి, గురువుగారు విద్యలు నేర్చుకున్నాక ఏదో ఒక దక్షిణ ఇవ్వకుండా గురువుగారి దగ్గర నుంచి వెళ్ళకూడదు, మీరు కోరుకుంటే ఒక దక్షిణ ఇస్తామండి అన్నారు. గురువుగారు చాలా తెలివైనవాడు, నాయనలారా బంగారము, భూములు, రకరకాల ధనాలు ఇచ్చిన శిష్యులు ఎంతోమంది ఉన్నారు నాకు, దేవుడు దేవల నాకు డబ్బుకి లోటు లేదు, ఉన్నదల్లా ఒకటే లోటు, ఏమిటి గురువుగారు అన్నారు మళ్ళీ వీళ్ళు. గురువుగారు గొప్ప దక్షిణ అడిగాడండోయ్, ఆ దక్షిణ ఈ సృష్టిలో ఎవరు అడగలేరు, అడిగినా ఇంకోళ్ళు ఎవరు ఆ కోరిక తీర్చలేరు. అంభోరాసి ప్రభాస తీర్థమున మున్నస్మత్తను సంభవుండు అంభోగాహన చేయుచున్ మునిగిలేడయ్య కృపాంభోనిధుల్ శుంభద్వీర్యులు మీరు మీ గురునకు చోద్యంబుగా శిష్యతన్ గాంభీర్యంబున పుత్రదక్షిణయడన్ కర్తవ్యమూహింపరే. నాయనలారా, క్రిందటి సంవత్సరం నేను, నా భార్య, మాతో పాటు మాకు కొడుకు ఉండేవాడు, ఒక్కడే కొడుకు, ఆ కొడుకుని వెంట పెట్టుకుని మేము ముగ్గురం ప్రభాస క్షేత్రానికి వెళ్ళాం. గుజరాత్లో సౌరాష్ట్రం అని ఒక ప్రాంతం ఉన్నది, అక్కడ సోమనాథుడి లింగం ఉంది. ఆ సోమనాథస్వామి వారి ఆలయానికి 2 మైళ్ళ దూరంలో ప్రభాస క్షేత్రం అని ఒక క్షేత్రం ఉంది. పశ్చిమ సముద్రంలో స్నానం చేసే ఒక బీచ్ అన్నమాట అది, చాలా గొప్పది. అక్కడ శ్రీకృష్ణుడు ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళి కురుక్షేత్రంలోను ప్రభాస క్షేత్రంలోను సూర్యగ్రహణం నాడు చంద్రగ్రహణం నాడు బంగారం దానం చేసేవాడు. యాదవులు మొత్తం కొట్టుకు తెచ్చిపోయింది కూడా ఆ ప్రభాస క్షేత్రంలోనే, అంత దివ్యక్షేత్రం అది. అక్కడ ఏదైనా ఒక్క గ్రహణం నాడు స్నానం చేసి బంగారం దానం చేస్తే అటువంటి వాడికి శాశ్వత స్వర్గం వస్తుంది అని పేరు. ఎన్ని పురాణాలు వర్ణించాయో దాని గురించి. అక్కడే చంద్రుడు క్షయరోగం తొలగించుకోవడానికి తన పేరు మీదుగా సోమనాథలింగం, సోమేశ్వరలింగం అనే పేరుతోటి లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ స్థలం ప్రభాస క్షేత్రం. అక్కడికి నేను, నా భార్య, మా ఏకైక పుత్రుడు స్నానానికి వెళ్ళాం ఒక గ్రహణం నాడు. మేమిద్దరం స్నానం చేసి మా దంపతులను జపం చేసుకుంటున్నాం. ఇంతలో మా అబ్బాయి మా మాట వినకుండా సముద్రంలో లోపలికి స్నానానికి వెళ్ళిపోయాడు. వద్దురా బాబు అన్నాం, వినిపించుకోలేదు. ఈ కార్తీక మాసంలో వనభోజనాల పేరుతోటి బీచ్లకు వెళ్ళి ఆ సముద్రంలో మునిగి చచ్చిపోతున్న వాళ్ళందరికీ కథ ఒక గొప్ప సందేశం. పిల్లల్ని అజ్ఞానంతో వదలకూడదు, చెప్పినా వినిపించుకోరు కొంతమంది. గురువుగారి కొడుకు కూడా అలాగే వెళ్ళిపోయాట, ఒకసారి మునిగాడు, పైకి తేలాడు, మళ్ళీ మునిగాడు, ఇక లేడు. అక్కడ పోతన గారు అన్నమాట, మునిగి లేడయ్యన్, సముద్రంలో మునిగి ఇక మళ్ళీ అదృశ్యమైపోయాడు. మీరు కరుణాసముద్రులు, మిమ్మల్ని నేను అడిగే దక్షిణ మీరు ఇవ్వగలరనే నమ్మకంతో అడుగుతున్నాను. క్రిందటి సంవత్సరం సముద్రములో స్నానము చేస్తూ మునిగి చచ్చిపోయి కనిపించకుండా పోయిన మా కుమారుణ్ణి మళ్ళీ మీరు యథాతథంగా తీసుకొచ్చి అప్పగించాలి. అంటే సంవత్సరం క్రితం ఏ రూపంతో, ఏ కన్నుతో, ఏ ముక్కుతో, ఆయుర్దాయంతో ఉన్నాడో అప్పటికి వాడి వయసు ఆరేళ్ళు, మళ్ళీ ఆరేళ్ల కుర్రాన్నే యథాతథంగా మాకు అప్పగించండి. మీలాంటి శిష్యులు దొరికారు గనక ఈ వరం అడుగుతున్నాను, ఈ దక్షిణ ఇవ్వండి అన్నాడు. ఒకసారి ఆలోచించండి, సంవత్సర క్రితం చచ్చిపోయాట, అదే రూపంతో ఆ కొడుకుని మళ్ళీ బతికించి ఇవ్వాలి, మళ్ళీ వయస్సు కూడా పెరగకూడదు. ఇటువంటి కోరికను ఈ సృష్టిలో ఏ గురువు అయినా ఇంత పూర్వం అడిగాడా? ఒకళ్ళు అడిగితే శిష్యులు నీకు బుర్రుందా లేదా అని అడుగుతారు సహజంగా గురువుని. కానీ వీళ్ళు అలా అనకుండా, గురువుగారు మీరు కోరాక ఏదైనా తీర్చవలసిందేనండి, మీ కుమారుణ్ణి మళ్ళీ వెదకి తీసుకొని వచ్చి పట్టి మీకు అప్పగించేదాకా మేము నిద్రపోము, భోజనం చెయ్యము అన్నారు. గురువుగారు తథాస్తు అన్నాడు. వెంటనే వీళ్ళు ఓ మంచి రథం ఎక్కి, నాలుగు గుర్రములు పూంచిన దివ్యరథం అది, శ్రీకృష్ణుడి రథానికి నాలుగు గుర్రాలు ఉంటాయి, ఒకటి సైభ్యం, రెండవది సుగ్రీవం, మూడవది మేఘపుష్పం, నాలుగవది వలాహకము. ఈ నాలుగు గుర్రాలు మామూలు గుర్రాలు కాదు, నాలుగు వేదములే నాలుగు గుర్రాలు. ఈ గుర్రములు పూంచిన దివ్యరథం మీద ఎక్కి బలరాముడితో సహేతంగా మహావేగంగా ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి, ఏ సముద్రుడా ఇలా రా అన్నాడు. వెంటనే సముద్రుడు గజగజలాడుతూ ఒక రూపం ధరించి రెండు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సాగర సుబుద్ధితోడను మా గురు పుత్రకు నితెమ్ము మారాడిన నీ వాగడ మౌదువు దుస్సహ వేగరణాభీల నిశిత విశిఖాగ్రులకు. ఓయి సముద్రుడా, మారు మాట్లాడకుండా మా గురువుగారు అబ్బాయిని పట్టుకొచ్చి మాకు అప్పగించు. కిందటి సంవత్సరం మా గురువుగారి సాందీపని కుమారుడు స్నానం చేస్తూ ఉంటే కెరటం రూపంలో వచ్చి ఎత్తుకుపోయి ముంచెత్తుతావా? నీకెంత ధైర్యం? మా గురువు ఆయన, జగద్గురు అయిన కృష్ణుడు గురువు ఆయన, కాబట్టి ఆయన కుమారుణ్ణి మళ్ళీ యథాతథంగా తీసుకొచ్చి అప్పగిస్తానని మాట ఇచ్చాను. కిక్కురు మనకుండా ఆ పిల్లవాణ్ణి నాకు అప్పగించు. మారు మాట్లాడేవనుకో, అగ్నిజ్వాలల వంటి మా బాణాలతో నీ సముద్రం మొత్తం ఆవిరి చేసి నీకు నిలువ నీడ లేకుండా చేస్తాం. మా అగ్నిజ్వాలల వంటి బాణాలు పడ్డాయనుకో నీ మీద సముద్రం ఆవిరైపోయి ఉట్టి ఎడారి మిగులుతుంది, ఇసుక పర్ర మిగులుతుంది. పూర్వం ఇక్కడ సముద్రం ఉండేది, ఇప్పుడంతా పాడైపోయింది, శ్రీకృష్ణుడి యొక్క ఆగ్రహానికి గురయ్యాడు సముద్రుడు అని చెప్పుకుంటారు. నా ఆగ్రహానికి గురై నాశనం అయిపోతావా లేక గురుపుత్రుడిని అప్పగిస్తావా అన్నాడు ఆయన. వెంటనే సముద్రుడు వణికిపోయి, ఇదెక్కడ గొడవయ్యా బాబు, అస్తమానము నా మీదే పడుతున్నావు, రామావతారంలోనూ అలాగే బాణం ఎక్కువ పెట్టావు, అప్పుడు వారధి కట్టుకోమన్నాను, ఇప్పుడు మళ్ళీ కృష్ణావతారంలో కూడా నా మీదే పడుతున్నావు. నేను నీకు మామగారిని, లక్ష్మీదేవి నా కుమార్తె కనుక లక్ష్మీ క్షీర సముద్రరాయి తనయ్య వండల్లా రోజు సముద్రుడి కూతురు ఆవిడ, అందువల్ల సముద్రుడి కూతుర్ని విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు, కాబట్టి సముద్రుడు విష్ణువుకి మామగారు. మామగారి మీద ఎప్పుడూ అల్లుడు అలా ఒంటికాలి మీద లేవకూడదు, నన్ను అనుగ్రహించు అన్నాడు ఆయన. కాబట్టి కథ విన్నవాళ్ళు ఇంటికి వెళ్ళాక ఎప్పుడు మామగారి మీద పడకండి. తండ్రి కృష్ణ, నన్ను అనుగ్రహించు, మీ గురువు గారి పుత్రుణ్ణి నేనేం చేయలేదు, అది నా తప్పు కాదు అన్నాడు ఆయన. వంచన ఇంత లేదు యదువల్లభులారా, ప్రభాసతీర్థమందంచితమూర్తి విప్రసుతుడు ఆర్యుడు తోయములాడుచుండ ఉత్సంచలి తోర్మి యొక్కటి ప్రచండగతి కొనిపోయే పోవగా పంచజనుడు మృంగే అతి భాసురశీలుని విప్రబాలుని. ఇంత కూడా మోసము లేకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను మహాత్ములారా. ఈ ప్రభాస క్షేత్రంలో మీ గురువు గారి కుమారుడు కిందటి సంవత్సరం స్నానానికి వచ్చాడు, బుడుంగున ములిగాడు. నేను సముద్రుణ్ణి, కెరటాలు విసరటం, మళ్ళీ లోపలికి లాగడం, బయటికి గెంటడం నా లక్షణం. ఎవరినైనా లోపలికి లాగుతాను, మళ్ళీ బయటికి గెంటుతాను, అది ప్రకృతి యొక్క లక్షణం. అలాగే మీ గురుపుత్రకుండి నా కెరటంతో లోపలికి లాగి మళ్ళీ బయటికి గెంటి వేసేద్దాం అనుకునే లోపు నా సముద్ర జలాలలో అతి భయంకరుడైన పంచజనుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు క్రూరుడు, వాడు సముద్రంలో ఎవడడుగు పెట్టినా వాళ్ళని మింగేస్తూ ఉంటాడు. కెరటంతో లోపలికి వచ్చిన మీ గురుపుత్రకుణ్ణి ఆ పంచజీయనుడు మింగేశాడు. వాడు రాక్షసుడు మింగితే నేనేం చేస్తాను? రాక్షసుడే మింగకుండా ఉంటే మీ గురుపుత్రకుని మళ్ళీ బయటికి పంపేవాడిని, వాడు సుఖంగా బ్రతికేవాడు. కాబట్టి తప్పంతా రాక్షసుడైన పంచజనుడిది, వాడు జలరాక్షసుడు. ప్రతిదినము కొన్ని వేల కొలది చేపల్ని, పీతల్ని, సముద్రంలో ఉండే తిమింగలాల్ని మింగి హాయిగా నిద్రపోతూ ఉంటాడు వాడు. భీకరాకారుడు వాడు. తప్పు వాడిది, శిక్ష నాక అన్నాడు సముద్రుడు. వెంటనే శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, అయితే వాడు ఎక్కడున్నాడో చూపించాను కానీ ఇదిగో ఆ మధ్యలో నిద్రపోతున్నాడు అన్నాడు సముద్రుడు. వెంటనే శ్రీకృష్ణుడు రథంతో పాటు జలాల్లోకి చొచ్చుకుపోయాడు. ఆ లోపలికి వెళ్ళి మహాభయంకరమైన ఆకారంతో నల్లగా చింతపండు ముద్దల ఒళ్ళంతా నాచుపట్టి పైనుంచి చేపలు తిరుగుతూ ఉండగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు సముద్రంలో పంచజనుడు. అంతక్రితమే 500 చేపల్ని, 2000 పీతల్ని, 300 తావేళ్లని మింగి హాయిగా బ్రేక్ఫాస్ట్గా నిద్రపోతున్నట్టు వాడు. అటువంటి దుర్మార్గుడు గురక పెడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆగ్రేయాస్త్రంతో వాడిని చీల్చి చెండాడాడు. వాడిని చంపి వాడి కడుపంతా వెతికాడు కృష్ణుడు. కడుపులో ఎక్కడైనా పిల్లాడు దొరుకుతాడా? సంవత్సరం క్రితం మింగితే కృష్ణుడికి తెలియదంటారా? సంవత్సరం క్రితం ఆ రాక్షసుడు గురువుగారి పిల్లవాడిని మింగాడు. ఇప్పుడు ఆ కడుపుని చీల్చి గురువుగారి అబ్బాయి ఉన్నాడా అని కృష్ణుడు వెతికాట అమాయకుళ్ళగా. అదే శ్రీకృష్ణుడి యొక్క లీలంటే. ఎందుకు వెతికాడు అంటే కడుపులో ఆ కుర్రాడు ఉంటాడని కాదు, గురువుగారి కుర్రవాడు చాలా తపస్శాలి, మహాత్ముడు. వాడు ఆ కడుపులోకి వెళ్ళగానే జీర్ణమైపోయాడు. వాడి వెన్నుపూస ఒక శంఖంగా మారిపోయింది. ఆ శంఖం కోసం వెతికాడు ఆయన. పంచజనుడి కడుపులో ఈ గురువుగారి కుమారుడి వెన్నుపూస అందమైన తెల్లని ఒక శంఖముగా మారింది. ఆ శంఖాన్ని బయటికి తీశాడు. పంచజనుడి కడుపులో నుంచి వచ్చింది కనుక దానికి పాంచజన్యము అని పేరు వచ్చింది. అలా పుట్టిందనమాట పాంచజన్యం అనే శంఖం.